यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः।
సామ్యము కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యాజ్ అబౌవ్ సో బిలో ప్రిన్సిపల్ ప్రకారము బ్లడ్ సర్క్యులేషన్ కి మనకి హార్ట్ ఉంది, అందులో అప్పర్ పోర్షన్, లోవర్ పోర్షన్, పక్క పోర్షన్, ఈ పక్క పోర్షన్, మొత్తం నాలుగు పోర్షన్స్ మనకి హార్ట్ లో కనిపిస్తూ ఉంటాయి. బ్రెయిన్ లోకి వెళ్తే కూడా నాలుగు పోర్షన్స్ మీకు కనిపిస్తాయి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, సెరిబ్రమ్, సెరిబెల్లం, మళ్ళా నాలుగు పార్ట్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ దీని యొక్క మళ్లీ నాలుగు కౌంటర్ పార్ట్స్ మనకి ఈథరిక్ వెబ్ లో కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఈథరిక్ 1, ఈథరిక్ 2, ఈథరిక్ 3, ఈథరిక్ 4 అన్నాం. ఈ టెర్మినాలజీ కాస్త గుర్తుంచుకోండి మీరు. అంటే ఈథరిక్ డబుల్ దేంతో తయారైంది అన్నతే నాలుగు రకాలైనటువంటి కణాలతో తయారైంది. ఈథరిక్ 1 అనేటటువంటి కణములు, ఈథరిక్ 2 అనేటటువంటి కణములు, ఈథరిక్ 3 అనేటటువంటి కణములు, ఈథరిక్ 4 అనేటటువంటి కణములు. అలాగే మన బాడీ కూడా నాలుగు రకాలైనటువంటి టిష్యూస్ తో తయారైంది అని అనాటమీ చెప్తూ ఉంటుంది. ఈ నాలుగు 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 అనేటటువంటిది మనం అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే రెండు రకాలైనటువంటి ఆత్మల గురించి మనం మాట్లాడుకున్నాం, గ్రూప్ సోలు, ఇండివిజువల్ సోలు. నిన్న దాని గురించి మనం టచ్ చేశాం మనం, కానీ దాని గురించి కాస్త వివరంగా ఇవాళ చెప్పుకుంటూ ఈ నాలెడ్జిని ప్రాక్టికల్ గా మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది తెలుసుకుందాం. గ్రూప్ సోలు, ఇండివిజువల్ సోలు లేక ఈగో, కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్. ఇది సిడీలో వచ్చిందండి, లేదు కదా? ఇక్కడ ఇవి ఏడు తలాలు కనిపిస్తున్నాయి కదా, ఈ ఏడు తలాలు మీరు చాలా కన్వర్సెంట్ గా ఉండాలి. ఈ బొమ్మ చూస్తే మీరు గుర్తించటం కాదు, బొమ్మ చూడకుండా కూడా మీకు ఈ తలాలు పర్ఫెక్ట్ గా అర్థమైనప్పుడు మనము ఒక కొత్త సమాజాన్ని నిర్మించగలుగుతాం. ఆది లేక దివ్య, అనుపాదక, ఆత్మ, బుద్ధి, మనస్సు, కామ, స్థూల. ఈథరికి డబుల్ అనేటటువంటి ఫంక్షన్ ఏంటి అంటే ఈ శక్తిధారలు అన్నిటి నుంచి ఇలా కిందకి దిగుతూ వస్తాయి. దీన్ని మనం ఫస్ట్ అవుట్పోరింగ్ లేక బ్రహ్మ యొక్క శక్తి అని నిన్న చెప్పుకున్నాం. ఇలా డైరెక్ట్ గా కిందకి దిగుతాయి. దిగటం వల్ల ఏర్పడతాయి మన శరీరాన్ని ఏర్పరిచేటటువంటి అనేక కణాలు ఏర్పడతాయి. అంటే సాలిడ్ కణాలు ఏర్పడతాయి, లిక్విడ్ కణాలు ఏర్పడతాయి, గ్యాసియస్ కణాలు ఏర్పడతాయి, ఈథరిక్ 4 కణాలు, ఈథరిక్ 3 కణాలు, ఈథరిక్ 2 కణాలు, ఈథరిక్ 1 కణాలు ఈ తలంలో ఏర్పడ్డాయి. ఇక్కడ ఉంది మన ఈథరిక్ డబుల్. ఈ నాలుగు కణాలతో ఏర్పడినటువంటిది ఈథరిక్ డబుల్. ఈ 1, ఈ 2, ఈ 3, ఈ 4 తో ఏర్పడినటువంటి ఈథరిక్ డబుల్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఆ ప్రచండమైనటువంటి శక్తిధారలు మన ఈ సాలిడ్, లిక్విడ్, గ్యాస్ తో తయారైనటువంటి శరీరములోకి ప్రవేశించకుండా ఒక రక్షణ కవచముగా పనిచేస్తుంది. ఈథరిక్ డబుల్ యొక్క ఈ విశేషత మీరు గుర్తుంచుకోండి. నిన్న ఈథరిక్ డబుల్లో నేనేం చెప్పానంటే అష్టసిద్ధులు, నవనిధులు అంతా కూడా దీంట్లోనే ఉంటాయి అని. ఇవాళ చెప్తున్నది దాని ఎగ్జాక్ట్ రివర్స్ చెప్తున్నాను నేను మీకు. అంటే డబుల్ రోల్ ప్లే చేస్తుంది అది. ఒకటి, ఇక్కడ నుంచి వచ్చేటటువంటి శక్తిధారలు మన శరీరం తట్టుకోలేకపోతే వాటిని రానివ్వకుండా ఆపుతుంది. అంటే ఇది ఒక విధంగా ఏం చెప్పొచ్చు అంటే ఔటర్ గార్డ్ అని చెప్పుకోవచ్చు, బాహ్యంగా ఉన్నటువంటి ఒక రక్షకుడుగా పనిచేస్తుంది. ఆ పేరు కొంతమందికి కొంత విశేషమైనటువంటి భావాలు కలిగజేస్తుంది సంస్థలో. అంచేత ఇక్కడ ఉన్నటువంటి ఈథరిక్ డబుల్ ఒక బాహ్య రక్షకుడుగా పనిచేస్తూ ఉంటుంది, ఒక ఔటర్ గార్డుగా పనిచేస్తూ ఉంటుంది. ఎవరిని పడితే వాళ్ళని రానివ్వదు. కానీ ఇక్కడ నుంచి వచ్చే శక్తిధారకి సంబంధించినటువంటి ఒక సెంటర్ ఉంటుంది. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ అంటే ఈథరిక్ డబుల్లో. ఆస్ట్రల్ ప్లేన్ నుంచే శక్తిధారలకు ఒక కేంద్రం ఉంటుంది. మానసిక స్థితి నుంచి వచ్చేటటువంటి శక్తిధారలకు ఒక కేంద్రం ఉంటుంది. అలాగే పై ప్లేన్స్ నుంచి. అంటే ఎన్ని శక్తి కేంద్రాలు ఉంటాయి ఇక్కడ? డివైన్ దానికి సంబంధించిన కేంద్రం ఒకటి, మొనాడిక్ తలానికి సంబంధించిన కేంద్రం ఒకటి, స్పిరిచువల్ దానికి సంబంధించిన కేంద్రం ఒకటి, ఇంట్యూషనల్ దానికి సంబంధించిన కేంద్రము, మెంటల్కి సంబంధించినటువంటి కేంద్రము, ఎమోషనల్కి సంబంధించినటువంటి కేంద్రము. అంటే మొత్తం ఎన్ని కేంద్రాలు అయ్యాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6. ఇవన్నీ దేని వల్ల వచ్చాయి? ఈథరిక్ డబుల్ ఉండటం వల్ల వచ్చాయి 6 కదా. అంచేత మొట్టమొదట నిన్న మీకు చూపించిన ఫస్ట్ స్లైడ్ గుర్తు చేసుకోండి, వైటాలిటీ గ్లోబ్యూల్. ఇది ఈథరిక్ డబుల్. ఇది ఈథరిక్ డబుల్ లో ఉన్నటువంటి 6 శక్తి కేంద్రాలు, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, హీనియల్ ప్లస్ శాస్త్రాలు. అంటే యాజ్ అబౌవ్ సో బిలో ప్రిన్సిపుల్ లో మన శరీరంలో ఉన్నటువంటి ఒక కణములో ఏ విధమైనటువంటి సంరచన ఉన్నదో అటువంటి స్ట్రక్చరే మొత్తము మన ఫిజికల్ బాడీలో, ఫిజికల్ బాడీ యొక్క ఈథరిక్ కౌంటర్ పార్ట్ లో ఉంటాయి. అంటే ఒక యాక్టివ్ సెంటర్, ఆ యాక్టివ్ సెంటర్ చుట్టూ తిరిగేటటువంటి 6, దీని మీద బేస్ అయి తిరిగేటటువంటి సెంటర్స్. ఇప్పుడు ఈ యాక్టివ్ సెంటర్స్ లో ఇక్కడికి వచ్చేటటువంటి శక్తిధార డైరెక్ట్ గా ఆదితలం నుంచి వస్తుంది త్రూ యాస్ట్రల్. ఈ పాయింట్ అర్థమైన ఏం చెప్పాను, ఇక్కడికి వచ్చేటటువంటి శక్తిధార డైరెక్ట్ గా ఆదితలం నుంచి వస్తుంది. కానీ డైరెక్ట్ గా ఆదితలం నుంచి రాదు, అది ఆదితలం నుంచి కిందకి దిగుతూ యాస్ట్రల్ ప్లేన్ వచ్చి యాస్ట్రల్ ప్లేన్ నుంచి ఇక్కడికి యాక్టివ్ అయింది. ఇప్పుడు ఇది ఈ 6 పోషించాలి. ఇది 6 పోషించటానికి నిన్న స్ప్లీన్ సెంటర్ గురించి నేను చెప్పాను. ఏమవుతుంది స్ప్లీన్ సెంటర్ లో 6 విభిన్న రకాలైనటువంటి స్పోక్స్ ఏర్పడతాయి. ఈ 6 విభిన్న రకాలైనటువంటి స్పోక్స్ స్ప్లీన్ సెంటర్ నుంచి వేరు వేరు చక్రాలకి ఎలా వెళ్తుందో నిన్న మనం చూసుకున్నాం. ఒకసారి ఆ బొమ్మ ఒక్కొక్కటి చూపించు. ఒక్కొక్కటి స్ప్లీన్ సెంటర్ లో ఈ 6 చక్రాలు ఏర్పడ్డాయి. ఈ 6 ఏంటో అర్థమయ్యే కదా. మెయిన్ సెంటర్ లో ఉన్నటువంటి వైటాలిటీ గ్లాబ్యూల్ తన చుట్టూ ఏర్పరచుకున్నటువంటి కణాలు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏర్పడినటువంటివి ఈ స్ప్లీన్ నుంచి 6 సెంటర్స్ కి వెళ్తున్నాయి. నెక్స్ట్ దాట్ ఈస్ ద ఇది నిన్న చెప్తాను. ఈ మూలాధారం దగ్గర నుంచి వచ్చేటటువంటి 4 మీరు పై వేదికి తిప్పాలి. నెక్స్ట్ ఇవంతా నిన్న మీకు గుర్తుంది కదా, తీసేయండి ఒక్కొక్కటి నిన్నమిల్లిగా. ఈ ఫోర్స్ గురించి చెప్పాను నేను, ప్రాణిక్ ఫీలింగ్ గురించి చెప్తూ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. వైటాలిటీ గ్లోబ్యూల్ ఒకటి ఉంది. ఆ వైటాలిటీ గ్లోబ్యూల్ మీ స్ప్లీన్ సెంటర్ కి వెళ్తే తప్ప 6 రకాలైనటువంటి చక్రాలకి పోషణ ఉండదు. ఇస్ దిస్ పాయింట్ క్లియర్? వైటాలిటీ గ్లోబ్యూల్ ఏం చెప్తోంది, ఒక సెంట్రల్లీ యాక్టివేటెడ్ ఫిజికల్ పెర్మనెంట్ యాటమ్ ఉంది, దాని చుట్టూ 3 యాటమ్స్ రివాల్వ్ అవుతాయి. ఈ భావం అర్థమవుతుందా? స్లైడ్ చూపించాలా? స్లైడ్ చూపించండి. ఈ బొమ్మకు చాలా జాగ్రత్త. ఇది కాదమ్మా వైటాలిటీ క్లబ్, ఇది ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది ఈ మొత్తము మనం చేయబోయేటటువంటి అనేక రకాలైనటువంటి సాధనలకు కానీ అనేక రకాలైనటువంటి హీలింగ్కి కానీ ఇది చాలా ముఖ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ విద్య లలితా సహస్రనామంలో 6 శ్లోకాల్లో చెప్పబడింది. అంతేత ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పీనియల్ గ్లాండ్, మిగతా 6 చక్రాలు, అంటే సహస్రారము ఆజ్ఞాచక్రం నుంచి మూలాధారం వరకు ఉండేటటువంటి సంరచన అనేటటువంటిది ఈథరిక్ కణాలలో బేసిక్ గా ఉంటుంది. ఇంకా షీల్డ్ కి రామ్మ. ఇది చూడండి, ఇక్కడ మన స్పిరిచువల్ సాధనల యొక్క ఆధారం మనకి అర్థమవుతుంది. సామూహిక చేతనత్వము లేకపోతే సామూహిక ఆత్మ, గ్రూప్ సోల్ లేక ఇండివిజువల్ ఆత్మ లేక ఈగో అనే పదాలు చాలా స్పష్టమైనటువంటి అవగాహనకి మీరు వస్తే, ఇవాళ నేను చెప్పబోయేటటువంటి సాధనలు మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. కానీ థీరీ పార్ట్ ఎప్పుడు కూడా కొంచెం బోరింగ్ గా ఉంటుంది. కానీ థీరీ యూ మస్ట్ లెర్న్, అది లేకుండా ప్రాక్టికల్స్ కి వెళ్ళను. ఏం చెప్తున్నాం అక్కడ, థియోసాఫికల్ లిటరేచర్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఫస్ట్ ఆస్పెక్ట్, సెకండ్ ఆస్పెక్ట్, థర్డ్ ఆస్పెక్ట్ గా చెప్తుంది. అంటే శివుణ్ణి ఫస్ట్ ఆస్పెక్ట్ గా, బ్రహ్మని సెకండ్ ఆస్పెక్ట్ గా, సారీ విష్ణువుని సెకండ్ ఆస్పెక్ట్ గా, బ్రహ్మని థర్డ్ ఆస్పెక్ట్ గా చెప్తుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన నొటేషన్. బ్రహ్మకి థియోసాఫికల్ సొసైటీలో ఇచ్చేటటువంటి నొటేషన్ ఏంటి అంటే థర్డ్ ఆస్పెక్ట్, మూడవ మూర్తి. విష్ణువుకి రెండవ మూర్తి, సెకండ్ ఆస్పెక్ట్ అని పేరు పెట్టారు వాళ్ళు. శివుడికి ఫస్ట్ ఆస్పెక్ట్ అని పేరు పెట్టాడు. ఇక్కడ సృష్టి ఆదిలో థర్డ్ ఆస్పెక్ట్ యాక్టివ్ అవుతుంది ముందు, దాన్ని ఫస్ట్ అవుట్ పోరింగ్ అంటాం. థర్డ్ ఆస్పెక్ట్ నుంచి వచ్చేటటువంటి మొదటి శక్తి ఫస్ట్ అవుట్ పోరింగ్ మెల్లిగా ఏం చేస్తుంది అంటే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ లో మీకు నేను చూపించాను కదా 7 తలాలు ఉంటాయని, ఆ 7 తలాలని యాక్టివ్ చేస్తుంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ కెళ్ళిన. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది దీని ఆధారంగా కనుక మీరు మెడిటేషన్ చేయగలిగితే చాలా తొందరగా మీకు రిజల్ట్స్ రావటం మొదలు పెడతాయి. అంటే థర్డ్ ఆస్పెక్ట్ నుంచి వచ్చేటటువంటి ఫస్ట్ అవుట్ పోరింగ్ ఏం చేసింది అంటే ఈ ప్లేన్స్ ని తయారు చేసింది. ఇవంతా లేవు, కేవలం ప్లేన్స్ ఉన్నాయి. ఈ ప్లేన్ లో దీనికి సంబంధించిన 7 రకాల కణాలు, ఈ ప్లేన్ లో దీనికి సంబంధించిన 7 రకాల కణాలు, ఈ ప్లేన్ లో, 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 ఇలాగే 7 ప్లేన్స్ లోనూ ప్రతి ప్లేన్ కి సంబంధించినటువంటి 7 రకాల కణాలు తయారయ్యాయి. మొత్తం మీద 7x7 49 కణాలు తయారయ్యాయి. సెకండ్ ఆస్పెక్ట్ అంటే విష్ణుతత్వం నుంచి ఇక్కడికి ఇంకొక ఎనర్జీ వచ్చింది. అంటే ఇప్పుడున్నటువంటి మీరు బొమ్మని కనుక చూసుకోగలిగితే 7 తలాలు ఉన్నాయి. 7 తలాలలో ఒక్కొక్క తలంలో 7 రకాల కణాలు ఉన్నాయి. ఈ 7 కణాలను తనకి కావలసిన రీతిలో మలుచుకుంటూ ఆ వైష్ణవీ శక్తి లేక సెకండ్ అవుట్ పోరింగ్ ఇంతవరకు వచ్చేసరికల్లా ఖనిజ జగత్తే ఏర్పడుతుంది. ఇక్కడి నుంచి అలా దిగుతూ వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి వాటిని అన్నింటినీ యాక్టివేట్ చేసుకుంటూ మిల్లిమిల్లిగా కిందకి దిగుతూ ఇక్కడికి వచ్చింది. ఈ లాంగ్వేజ్, ఈ నొటేషన్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది ఎవరికైతే అర్థమైపోతుందో వాడు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఎలాగ అన్నది ఇవాళ మనం ఇది పూర్తయితే లోపల థియరిటికల్ ఆస్పెక్ట్ అర్థం చేసుకుంటాం. ఇది అర్థమైన ఫస్ట్ పాయింట్, ఫస్ట్ అవుట్ పోరింగ్ లో ఏమైంది, కణాలు ఏర్పడ్డాయి. మ్యాటర్. సెకండ్ అవుట్ పోరింగ్ లో ఏమైంది, ఆ మ్యాటర్ కి ఇంటెలిజెన్స్ వచ్చింది. హైడ్రోజన్ ఆటమ్ హైడ్రోజన్ లాగే బిహేవ్ చేస్తుంది, కార్బన్ ఆటమ్ కార్బన్ ఆటమ్ లాగే బిహేవ్ చేస్తుంది. అలాగా 92 ఆటమ్స్ కూడా ఈ ప్లేన్ లో, లోయెస్ట్ డెన్స్ ప్లేన్ లో ఆ 92 ఆటమ్స్ కూడా, ఇంకా కొత్త ఆటమ్స్ రావు, కొత్త ఆటమ్స్ సృష్టింపబడవు అని సైన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఈ విచిత్రమైనటువంటి ఈ డెఫినేషన్ కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే సృష్టి ఆదిలో ఎన్ని కాల్షియం ఆటమ్స్ ఉన్నాయో ఇప్పుడు అన్నే కాల్షియం ఆటమ్స్ ఉన్నాయి. సృష్టి ఆదిలో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయో ఇప్పుడు కూడా అన్ని కార్బన్ ఆటమ్సే ఉన్నాయి. కానీ సైన్స్ ఏం చెప్తోంది, నేను ఈ స్పీచ్ ఇచ్చి ఒక గంట లోపల కనుక ఎంత కొత్త ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రిపేర్ అయ్యాయి అంటే గంటకి 10,000 న్యూ ఆర్గానిక్ కాంపౌండ్స్ సృష్టింపబడుతున్నాయి అని సైంటిస్టులు చెప్తున్నారు. న్యూ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఈ స్పీచ్ అయిపోయే లోపల సైంటిస్టులు ఏం చేశారు అంటే 10,000 కొత్త ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కార్బన్ ఉన్నటువంటి కాంపౌండ్స్ తయారు చేశారు. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు సైంటిస్టులు కూడా ఒప్పుకుంటున్నది ఏంటి అంటే ఆటమ్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్డ్. మరి గంటకి నీకు కొత్త కొత్త ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కార్బన్ ఉన్నటువంటి కాంపౌండ్స్ 10,000 రోజుకి గంటకి వస్తూ ఉంటే మరి కొత్త కార్బన్ ఆటమ్ రావటం లేదు. ఏం జరుగుతుంది అంటే ఆ కార్బన్ ఆటము ఎన్ని ఉన్నాయో అవి పరస్పరము కలిసి చెదిరిపోతూ ఉన్నాయి, కలిసి చెదిరిపోతూ ఉన్నాయి. భావం అర్థమవుతుంది కదా. ఈ కలిసి చెదిరిపోతూ ఉండేటటువంటి శక్తిని మన వేదాలు అవి ఏం చెప్పాయంటే వైష్ణవీ శక్తి అని చెప్పాయి. అంచేత ఇక్కడి నుంచి దిగినటువంటి ఈ వైష్ణవీ శక్తి మొట్టమొదట బ్రాహ్మీ శక్తి క్రియేట్ చేసినటువంటి ఆ 49 పరమాణువులను రకరకాలైనటువంటి కాంబినేషన్స్ లో తయారు చేస్తూ వచ్చి ఖనిజ జగత్తును తయారు చేసుకుంది. ఖనిజ జగత్తులో 92 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 92 ఎలిమెంట్స్ తర్వాత వచ్చేటటువంటి ఆ రేడియో యాక్టివిటీ వల్ల వృక్ష జగత్తు ఏర్పడింది. వృక్ష జగత్తులో ఉన్నటువంటి గంధము వల్ల స్మెల్ వల్ల జంతు జగత్తు ఏర్పడింది. ఇక్కడ నుంచి ఇలా దిగుతూ ఖనిజ జగత్తు ఏర్పడి వృక్ష జగత్తు ఏర్పడి జంతు జగత్తు ఏర్పడేదంత వరకు కూడా సెకండ్ అవుట్పోరింగ్ వైష్ణవీ శక్తే పనిచేస్తూ వచ్చింది. ఇది కూడా గుర్తుంచుకోండి. బ్రాహ్మీ శక్తి పరమాణువుని తయారు చేసింది, వైష్ణవీ శక్తి పరమాణువులకి ఇంటెలిజెన్స్ ఇచ్చి అవి ఎలా కలవాలో నిర్దేశించింది. హైడ్రోజన్ క్లోరిన్ 1:1 రేషియోలోనే కలుస్తాయి, హైడ్రోజన్ ఆక్సిజన్ 2:1 రేషియోలో కలుస్తాయి. ఈ కెమిస్ట్రీలో ఈ పరమాణువుల యొక్క కలయిక నిర్దేశించేటటువంటి శక్తినే మనము అకల్టిజం లో వైష్ణవీ శక్తి అంటాం. ఈ వైష్ణవీ శక్తి ఏం చేసింది, మీకు ఖనిజ వృక్ష జంతు జగత్తుల్ని నిర్మించింది. ఇక్కడ ఓ విచిత్రమైనటువంటి తమాషా జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేటటువంటి దాన్ని బుద్ధుడు దగ్గర నుంచి మన ఋషుల దగ్గర నుంచి అందరూ ఏం చెప్పారంటే డోంట్ ఆస్క్ అబౌట్ దట్, అది అవాంగ్ మానస గోచరము అని చెప్పినప్పుడు నువ్వు అది అడిగితే నేను నీకు అది చెప్తే అది అవాంగ్ మానస గోచరం అవ్వదు కదా. అంటే డోంట్ టాక్ అబౌట్ ఇట్. అంచేత థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్ లో ఈ అవాంగ్ మానస గోచరానికి ఏం చెప్తారు అంటే అబౌట్ విచ్ నథింగ్ కెన్ బి సెడ్ అండ్ అబౌట్ విచ్ నథింగ్ కెన్ బి సెడ్ అని చెప్తే నువ్వు పేజీలు చెప్తే అట్ట. అంచేత ఈ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఖనిజ వృక్ష జంతు, ఈ జంతు స్థాయి దగ్గర ఒక మిరకిల్ జరుగుతుంది. ఆ మిరకలు ఏం జరుగుతుంది అంటే ఈ వైష్ణవీ చేతనత్వము ఏం చేస్తోంది, ఆటమ్స్ ని దగ్గరికి తీసుకొస్తుంది. ఈ యాటమ్స్ ని దగ్గరికి తీసుకువస్తున్నటువంటి పరిస్థితులలో ప్రకృతిలోంచి సూర్యుడిలోంచి ఇంకొక శక్తిధార బయటకు వస్తుంది, దాన్ని మనము ప్రాణ అన్నాం. ఇంకటి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇంతవరకు నేను చెప్పింది సూర్యుడి నుంచి వస్తున్నటువంటి శక్తిధారల గురించి చెప్పలేదు. ఫస్ట్ అవుట్ పోరింగ్, సెకండ్ అవుట్ పోరింగ్, థర్డ్ అవుట్ పోరింగ్. మొదటి ఇంపెటస్, మొదటి ఇంపెటస్ ఏం చేసింది అంటే ఆ తోపు పరమాణువుని నిర్మించింది. సెకండ్ బూస్ట్ వచ్చింది ప్రకృతిలో, అదేం చేసింది అంటే పరమాణువుల యొక్క కలయికను రకరకాలుగా మారుస్తూ ఖనిజము నుంచి వృక్షము, వృక్షము నుంచి జంతువు వరకు తీసుకెళ్ళింది. ఈ వృక్షములో ఉన్నటువంటి ఒక విచిత్రత మీరు చూసుకోండి, ఇట్ ఆల్వేస్ మూవ్స్ టువర్డ్స్ ద సన్. చెట్టుని మనం బాటనీలో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ఒక చీకటి గదిలో పెట్టి వృక్షాన్ని కిందన మనం కన్నం పెడితే చెట్టు పైవేపుకి వెళ్ళదు, కింద వైపు నుంచి సూర్యుడి వైపుకి వెళ్ళటానికి ట్రై చేస్తుంది. ఎక్స్పెరిమెంట్ మీకు తెలుసు కదా. అంటే వృక్షాలలో ఉన్నటువంటి ఆ లక్షణాన్ని మీరు గమనించుకోండి, అది ఏం చేస్తుంది, మిమ్మల్ని సూర్యుడి వైపుకి లాగుతుంది. అంచేత వృక్షములు ఎంత ఎక్కువ చుట్టూరా మీ దగ్గర ఉంటే సూర్యుడి వైపు ఉండేటటువంటి, సూర్యుడి వైపు వెళ్ళగలిగేటటువంటి సాధనలో మీరు నిష్ణాతులవుతారు. అందువల్ల ఋషులు అడవిలోకి వెళ్లారు తప్ప సమాజం నుంచి భయపడి పారిపోయి వెళ్ళలే. రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక ఫ్యాక్టరీ ఏదైనా పెట్టాలి అనుకుంటే మీరు రెండు చూసుకుంటారు, వాటర్ అవైలబిలిటీ ఉందా లేదా, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కరెక్ట్ గా ఉందా లేదా. వాటర్ ట్రాన్స్పోర్ట్ కరెక్ట్ గా ఉంటే ఏ ఫ్యాక్టరీ అయినా మీరు పెట్టేయచ్చు. అదేవిధంగా ఋషులు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ప్రాణశక్తి డైరెక్ట్ గా చెట్ల నుంచి మనకి లభిస్తుంది అని అర్థమైంది. మోడర్న్ సైన్స్ దాన్ని ఇండైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసింది. నువ్వు వదిలేటటువంటి, నీకు పనికిరానటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని నీకు పనికొచ్చేటటువంటి ఆక్సిజన్ ఇస్తుంది. ఆక్సిజన్ అంటే ఇండైరెక్ట్ గా ప్రాణశక్తే, ఇండైరెక్ట్ గా. డైరెక్ట్ ప్రాణశక్తి తర్వాత మనం చూసుకుందాం సాధనలలో. ఈ పాయింట్ అర్థమైందా? అంచేత ఖనిజ జగత్తు నుంచి వృక్ష జగత్తుకి ఎప్పుడైతే మీరు వచ్చారో మీకు ఏ విధమైనటువంటి ఎబిలిటీ పెరిగింది, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ప్రాణశక్తిని స్వీకరించగలిగేటటువంటి ఎబిలిటీ వచ్చింది. సూర్యుడి నుంచి ప్రాణశక్తిని స్వీకరించగలిగే ఎబిలిటీ రావటానికి మన శరీరంలో ఒక మీడియం ఉండాలి, ఆ మీడియమే ఈథరిక్ డబుల్. ఈథరిక్ డబుల్ అనేటటువంటిదే లేకపోతే వైటాలిటీ ప్రకృతిలోంచి మీ శరీరంలోకి రాదు. ఈథరిక్ డబుల్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమవుతుంది కదా. అన్ఫార్చునేట్ ఏంటి అంటే ఈనాడు ఉన్నటువంటి స్ట్రెస్ ఓరియంటెడ్ మూడ్ డిసీజెస్, ముఖ్యంగా డయాబెటీస్, హార్ట్ కి సంబంధించినటువంటి కొన్ని డిసీజెస్, క్యాన్సర్, ఈ ఈథరిక్ డబుల్ యొక్క అవగాహన మీరు చేసుకోగలిగితే తక్షణమే క్యూర్ అయిపోతాయి, ఇమీడియట్లీ క్యూర్ అయిపోతాయి. అది నిన్న ఎవరో చెప్తున్నారు నాకు, వాళ్ళ అత్తగారికి క్యాన్సరస్ ట్యూమర్ వచ్చింది అన్నారు. సరే వెళ్ళారు, అంతా చేశారు, సివివి ప్రేయర్ చేసేటటువంటి గ్రూప్ దగ్గరికి వెళ్ళి చేస్తే అది మూడు రోజుల్లో డిమినిష్ అయిపోయింది. ఇదంతా కాకుండా ఆఫ్రికాలో షామాన్స్ అని ఒక విశేషమైనటువంటి వైద్య వృత్తి చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు చేసేటటువంటి ఆపరేషన్స్ ని వీడియో తీసింది. ఇంత గడ్డ ఉంటుంది క్యాన్సరస్ గ్రోత్, వీడి చేతి ఇలా ఇలా గీస్తాడు, అది వీడియో తీశారు వాళ్ళు. ఆ క్షణంలోనే అది మాయమైపోతుంది. అక్కడ ఎందుకు మాయమవుతుంది, ఎలా మాయమవుతుందో తెలియదు. ఇంకొక 1950s 1960s మధ్య ఇంకొక వ్యక్తి గురించి మీరు బాగా చదివి ఉంటారు, ద సర్జన్ విత్ ఎ రస్టెడ్ నైఫ్, తుప్పట్టిన కత్తితో ఆపరేషన్ చేసేటటువంటి సర్జన్. మీకు తెలుసు కదా తుప్పట్టిన కత్తితో మామూలుగానే కోసుకుంటే డేంజర్, నువ్వు ఆపరేషన్ చేస్తే ఇంకా డేంజర్. సరే అతన్ని వీడియో తీశారు, రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. చివరికి అమెరికన్ అసోసియేషన్ ఏం చేసింది అంటే, వీడికి మెడికల్ డిగ్రీ లేదు కనుక వీడిని జైల్లో పెట్టాలి. సరే జైల్లో పెట్టారు. జడ్జి 12 ఏళ్ళు వీడికి జైలు శిక్ష విధిస్తున్నాను నేను. ఎందుకు విధిస్తున్నాను అంటే హీస్ ప్రాక్టీసింగ్ విథౌట్ ఏ మెడికల్ డిగ్రీ అని జైలు శిక్ష వేసి, నెక్స్ట్ డే జైల్లో అతను పెట్టిన సెల్కి వెళ్లి తన క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు. రీడర్స్ డైజెస్ట్ లో దీని గురించి చాలా విషదంగా పడింది. సర్జన్ విత్ ఏ రస్టెడ్ నైఫ్. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రాణశక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ బ్యాక్టీరియా కానీ డికే కానీ ఉండదు. అది మనందరికీ తెలిసిందే. సూర్యకిరణాలు ఎక్కడైతే వస్తాయో ఎక్కువగా అక్కడ బ్యాక్టీరియా గ్రో అవ్వదు, డికే ఉండదు. కానీ ఇదేంటి, ఫిజికల్ సూర్యకిరణాలు. ఫిజికల్ సూర్యకిరణాలు కాకుండా సూర్యుడి యొక్క ప్రాణాన్ని కనుక మీరు మీ ఈథరిక్ డబుల్ లోకి ఆకర్షించుకోగలిగితే ఏమవుతుంది, యూ విల్ బికమ్ డిసీజ్ ఫ్రీ. అది మన మొట్టమొదటి లక్ష్యము. ఆధ్యాత్మిక జగత్తులో మొట్టమొదటి లక్ష్యం ఏంటి అంటే రోగరహితమైనటువంటి జీవితము. మీరు మీ ఈథరిక్ డబుల్ని కనుక జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే రోగము రాదు. అన్నిటికంటే చాలా తమాషా, అమెరికన్ సైకియాట్రిస్ట్ ఓ విచిత్రమైనటువంటి ఎక్స్పెరిమెంట్ చేయించారు. కొంచెం మానసిక స్థితి కరెక్ట్గా లేక ఎక్కువ వర్రీ అవుతున్నటువంటి వాళ్ళు, మనం కొంచెం అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ లో ఉన్నారు కానీ పర్వాలేదు మనం వాళ్లతో సహజీవనం చేయొచ్చు అనేటటువంటి మెంటల్ డిస్టర్బెన్స్ ఉన్నటువంటి పేషెంట్స్ వాళ్ళని గోలాలలో ఈ బాన్సాయ్ అంటే, బాన్సాయ్ అంటే తెలుసా మీకు, అంటే స్టంటెడ్ గ్రోత్, పెద్ద పెద్ద చెట్లు, మర్రి చెట్లు అవి చాలా పెద్దగా ఉంటాయి కానీ మీరు గోలాల్లో కూడా వాటిని పెంచవచ్చు. వాటికి ప్రతిరోజు నీళ్లు పోయించారు. 6 నెలలు అలా నీళ్లు పోయించాక వాళ్ళ మెంటల్ వరీస్ తగ్గిపోయాయి. మనం ఏం చేస్తాం, సంధ్యావందనం అయిన తర్వాత సూర్యదేవ సహస్రాంశం, తేజోరాశి జగత్పతి, అనుకంపయ మాంభక్య, గృహాణార్ఘ్యం దివాకర అని చెట్టుకు నీళ్లు పోస్తాం. అంటే మనం మెకానికల్ గా మన భారతీయ ఋషులు చేసి తీరండి అనే నిత్యకర్మలో పెట్టినటువంటివి కూడా, ప్రతిదీ కూడా వాటి వెనకాతల ఒక అద్భుతమైనటువంటి సైంటిఫిక్ బేసిస్ ఉంది. చెట్లకి నీళ్లు పోయండి, మీరు ప్రతిరోజు మీరు అర్ఘ్యం ఇవ్వండి, మీలో ఉండేటటువంటి అనేక మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎందుకు సాల్వ్ అవుతాయంటే చెట్ల దగ్గర ఆక్సిజన్ రిలీజ్ చేసేటటువంటి గుణం ఉంది. పిల్లలు పుట్టరు, ఏమని చెప్తాం మనం, అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చెయ్యి. అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేస్తే నీకు తెలుసు కదా, అశ్వత్థ వృక్షం కాస్త పెద్ద వృక్షం, దాని చుట్టూ 108 సార్లు మీరు తిరిగేసరికల్లా డిప్లీట్ అయిపోయినటువంటి ప్రాణశక్తి మీలో డెవలప్ అవుతుంది. ప్రాణశక్తి ఎప్పుడైతే డెవలప్ అవుతుందో పిల్లలు పుడతారు. కానీ ఇప్పుడు ఎంత ప్రాణశక్తి డిప్లీట్ అయిపోయిందంటే, నా అనుభవంతో నేను చూసింది ఏంటంటే, మీరు 108 ప్రయత్నాలు చేస్తే సరిపోదు, కనీసం 2 గంటలు మీరు ప్రయత్నాలు చేస్తే రోజుకి కాస్త డిప్లీట్ అయిపోయినటువంటి ఆక్సిజన్ కాస్త మీ శరీరంలోకి వస్తుంది. అంటే చెట్లు ఎక్కడ ఉన్నాయి, మీరు ఎప్పుడైనా చెట్టు దగ్గర కూర్చున్నట్టు చూసారా, మీరు ఎప్పుడైనా గడ్డి మీద ఎప్పుడైనా కాలు పెట్టామో, మనం డే అంతా మనం గడిపిన రోజులో చెట్టు దగ్గర ఎప్పుడైనా మనం 1-2 నిమిషాలైనా గడిపాము, ఆ సిటీస్ లో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకు చెప్తున్నాను, ఈ ఖనిజ జగత్తు నుంచి వృక్ష జగత్తుకు వెళ్లేసరికల్లా ప్రాణశక్తి మీలోకి వచ్చింది. ఖనిజ జగత్తులో ఏ శక్తి వచ్చింది అంటే ఫోహట్ అని వచ్చింది. నిన్న చెప్పాను కదా ఫోహట్ అంటే ఎలక్ట్రిసిటీ అని. ఖనిజ జగత్తులో ఉన్నది ఎలక్ట్రిసిటీ, ప్రోటాను, న్యూట్రాను, ఎలక్ట్రాను. అంతేత మొత్తం ఖనిజ జగత్ ఇస్ నథింగ్ బట్ ఫోహట్, క్రిస్టలైజ్డ్ ఫోహట్. వృక్ష జగత్తులోకి వచ్చేసరికల్లా ప్రాణశక్తి యొక్క ఆవిర్భావం జరగటమే కాకుండా మనిషి యొక్క నర్వస్ సిస్టమ్ కి కావలసినటువంటి ఎనర్జీ కూడా ప్రతి చెట్టు ఇస్తుంది. ఎందుకంటే చెట్టుకి రోజ్ కలర్డ్ ప్రాణం అక్కర్లేదు, మిగతా అన్ని ప్రాణాలు కావాలి చెట్టుకి. రోజు కలర్డ్ ప్రాణ ఏం డెవలప్ చేస్తుందని చెప్పాము? నర్వస్ సిస్టమ్ డెవలప్ చేస్తుందని చెప్పుకున్నాం మనం. ఇంకేత నర్వస్ ట్రబుల్సే ఇప్పుడు మెయిన్ గా చాలా మందికి ఉన్నటువంటిది. ఆల్ మెంటల్ డిస్టర్బెన్సెస్, పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు ఇంకా రాలేదు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని టెన్షన్స్, పైకి ఎవరు ఏం చెప్పరు. కానీ ప్రతి వాడికి ఈ బాధపడుతున్న వాడిని చూసి నీకేం పిచ్చెచ్చిందా బాధపడుతున్నావు అని చెప్పేవాడికి లోపల భయమే, ఎందుకో టైంకి రాలేదు అని. ఈ నర్వస్ టెన్షన్స్ అన్ని పోవటానికి ఒక రోజీ పిక్చర్ ఆఫ్ లైఫ్. రోజీ పిక్చర్ అంటే అంతా బాగుంటుంది, అంతా బాగా జరుగుతుంది అనే రోజీ పిక్చర్ ఇచ్చేటటువంటి ప్రాణ చెట్ల దగ్గర నుంచి మాత్రమే నీకు లభిస్తుంది. ఖనిజ జగత్తు నుంచి వృక్ష జగత్తు వచ్చాం. ఈ వృక్ష జగత్తు నుంచి మనము జంతు జగత్తులోకి వెళ్తున్నాం. ఇదంతా దేని ఊపు వల్ల వెళ్తున్నాం? ఒక చిన్న కథ గుర్తొస్తుంది నాకు. సన్ అండ్ శాండ్ అని ఒక హోటల్ ఉంది బాంబేలో. చాలా క్లాసీ పీపుల్ అందరూ కూడా అక్కడ ఫంక్షన్స్ జరుపుకుంటూ ఉంటారు. అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఫంక్షన్ జరుగుతుంది, ఒక పిల్లవాడు స్విమ్మింగ్ పూల్లో పడ్డాడు. రక్షించండి రక్షించండి అని అందరూ ఆడుస్తున్నారు. ఆడుస్తుంటే ఎవరు దూకటం లేదు కానీ ఒక ముసలాడు దూకాడు. దూకి వాడిని రక్షించి తీసుకొచ్చాడు. తీసుకొచ్చాక అందరూ వాడిని చప్పట్లకు వచ్చి, నువ్వు ఎంత గొప్పవాడివి, ఇంత వయసులో ఉన్నా కూడా నువ్వు రక్షించావు అని. అదంతా సరే, ముందు నాకు ఈ మాట చెప్పండి, నన్ను నీళ్లలోకి ఎవరు తోశారు? ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వృక్ష జగత్తు నుంచి జంతు జగత్తులోకి వచ్చే ఆ థర్స్ట్ ఎవరి వల్ల వచ్చింది అనేటటువంటిది కొంచెం కష్టం మనం చెప్పడం. ఎవడో తోశాడు అంతవరకే అనుకున్నాం. కానీ సీక్రెట్ డాక్టర్ లో బ్లావెట్స్కి చెప్పింది, బార్హర్షస్ అనేటటువంటి ఒక గ్రూప్ ఆఫ్ దేవతలు ఉంటారు, అవి ఖనిజ జగత్తు నుంచి వృక్ష జగత్తులోకి జంప్ చేయిస్తుంది. ఎందుకు జంప్ చేయిస్తుంది, ఎలా జంప్ చేయిస్తుందో ప్రస్తుతం మాత్రం సీక్రెట్ డాక్టర్లోనూ ఆ వివరాలు లేవు, ఎక్కడ ఆ వివరాలు లేవు. వృక్ష జగత్తు నుంచి ఎవరో తోశారు. ఇందాక చెప్తేనే ముసలాన్ని తోసినట్టు మన్ని ఎవరో తోసేసి, మన్ని కాదు జంతువుల్ని, అంటే వృక్ష జగత్తు నుంచి ఏం తోచాయి, జంతువులు వచ్చాయి. ఈ జంతువులు ఎప్పుడైతే రావటం మొదలెట్టాయో ప్రకృతిలో ఇంకొక విచిత్రత జరిగింది. ఏ విధంగా ఈ యాటమ్స్ అన్ని ఒక చోట పూల్ అవుతున్నాయో కాన్షియస్నెస్ కూడా ఒక చోట పూల్ అవటం మొదలెడుతుంది. ఈ కాన్షియస్నెస్ ఎలా పూల్ అవుతుంది, ఎందుకు పూల్ అవుతుంది అని చెప్పేటటువంటి చాలా సైంటిఫిక్ నెరేషన్ ఏంటి అంటే, దశావతారాల ప్రక్రియ. మత్స్యావతారము నుంచి కూర్మావతారము, అంటే ఆ లిక్విడ్ స్టేట్ నుంచి. ఇది లిక్విడ్ స్టేట్ కదా. ఈ లిక్విడ్ స్టేట్ లో ఏముందని చెప్పాను నేను, వృక్షాలు ఉన్నాయి. ఇక్కడ ఖనిజ జగత్తు ఉంది, ఇక్కడ వృక్షాలు ఉన్నాయి. ఈ లిక్విడ్ స్టేట్ లోంచి మత్స్యము అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి ప్రాణశక్తి పనిచేయటం మొదలెడుతుంది. మత్స్యావతారము అనేటటువంటిది చేపతో పోలుస్తారు, కానీ చేప కాదు అది. అక్కడ యాక్చువల్ గా అది ఒక విశేషమైనటువంటి ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి మళ్ళా ఏడు రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. అందువల్ల ఆ చేప ఏం చేస్తుంది, సప్తరిస్తుంది, పడవ మీద ఎక్కించుకుని తీసుకెళ్ళింది అని మన అవతార గాథ చెప్తుంది. కానీ అక్కడ ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఈ నీళ్లలో ఉండేటటువంటి ఆ మత్స్యము అనేటటువంటిది మెల్లిగా యానిమల్ లైఫ్ లోకి తోస్తుంది వృక్షాలని. ఇందాక నేను చెప్పాను కదా, నేను అంతవరకే చెప్పగలను, కానీ ఆ వృక్షము సడన్ గా ఎలా యానిమల్ గా మారింది వీడున్నాం. కానీ బేసిస్ ఏంటి అంటే మత్స్యావతారం. కానీ మత్స్యావతారము అనేటటువంటిది స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఎటువంటి స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, లిక్విడ్ లో ఉండేటటువంటి స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ లిక్విడ్ లో ఉండేటటువంటి స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే యానిమల్స్ ని తయారు చేస్తుందో, ఇంతవరకు మొత్తము లిక్విడ్ గా ప్రపంచం అంతా విస్తరించి ఉన్నటువంటి ఆ లిక్విడ్ స్టేట్ లో యానిమల్ కాన్షియస్నెస్ ఒక గ్రూప్ గా తయారవటం మొదలెట్టి స్పీసీస్ గా మారుతుంది. హార్సెస్, గోట్స్, ఈ శ్రీ సూక్తము నాలుగు రకాలైనటువంటి యానిమల్స్ కి చాలా ప్రాముఖ్యత ఇచ్చింది. హస్తి, అశ్వ, అజ, గో. శ్రీ సూక్తం మనం చదువుకుంటున్నప్పుడు ఈ నాలుగు పేర్లు వస్తాయి మనకి. హస్తి, అశ్వ, అజ, గో. గో అంటే ఆవు, అజ అంటే మేక, అశ్వము గుర్రము, హస్తి ఏనుగ. ఈ నాలుగింటి గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ నాలుగు చేతనత్వాలు హస్తి చేతనత్వము, గో చేతనత్వము, మేక చేతనత్వము, ఇంకోటి ఏంటి, హస్తి గుర్రము చేతనత్వము. ఈ నాలుగు చేతనత్వాలు ఎక్కడి నుంచి ఏర్పడ్డాయో గుర్తుంచుకోండి. వెజిటబుల్ కింగ్డమ్ నుంచి ఏర్పడ్డాయి. కానీ వెజిటబుల్ కింగ్డమ్ నుంచి ఏర్పడినటువంటి ఆ చేతనత్వము వేరు వేరు సమూహాలుగా ఏర్పడ్డాయి. హస్తి అనేటటువంటి స్పీసీస్, మేక అనేటటువంటి స్పీసీస్, ఆవు అనేటటువంటి స్పీసీస్, ఈ నాలుగు స్పీసీస్ అజ, హస్తి, అశ్వ, గో. ఆవులు, ఏనుగులు, మేకలు, గుర్రాలు, ఇవి నాలుగు రకాలైనటువంటి సమూహాలు ఏర్పడితే ఈ సామూహిక చేతనత్వము మొత్తము అన్ని గుర్రాలకి వర్తిస్తుంది, అన్ని ఏనుగులకి వర్తిస్తుంది, అన్ని మేకలకి వర్తిస్తుంది, అన్ని ఆవులకి వర్తిస్తుంది. భావం అర్థమైందా? అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఆవుల చేతనత్వ సమూహము ఉన్నది. ఈ ఆవుల చేతనత్వం సమూహం నుంచి ఒక ఆవు బయటకు వచ్చింది, ఇంకో ఆవు బయటకు వచ్చింది, ఇంకో ఆవు బయటకు వచ్చింది, ఇంకో ఆవు శరీరం బయటకు వచ్చింది. అంటే ఏమైంది, ఈ ఆవు చేతనత్వ సామూహిక తటాకము నుంచి, గ్రూప్ స్టోన్ నుంచి ఒక్కొక్క గ్లాసులో నీళ్లు బయటకు వచ్చినట్టు ఆవు శరీరము అనేటటువంటి పాత్రలో ఆ చేతనత్వం దూరింది. అంటే ఇప్పుడు ఆవు శరీరం ఏంటి, చేతనత్వం యొక్క పాత్ర. ఇంకేత ఒక ఆవులో ఈ ఆవుల సామూహిక చేతనత్వము నుంచి కొంత చేతనత్వం బయటకు వచ్చింది. అలాగే ఎన్ని రావచ్చు, ఎన్నైనా రావచ్చు. అంచేత ఈ ఆవులన్నిటికీ కలిపి ఎన్ని చేతనత్వాలు ఉన్నాయి, ఒకే చేతనత్వం ఉంది. అంచేత ఆవులన్నిటికీ ఒక చేతనత్వము, ఆవుల యొక్క గ్రూప్ స్టోర్. చీమలన్నిటికీ ఒక చేతనత్వము, చీమల యొక్క గ్రూప్ స్టోర్. మేకలన్నీ మేకల యొక్క గ్రూప్ సోల్ అని చెప్పారు. ఈ గ్రూప్ సోల్ అనేది అర్థమైందా మీకు, చేతనత్వం అర్థమైందా అందరికీ? ఇప్పుడు ఏం జరిగిందో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ ఆవులన్నీ ఒకే చేతనత్వము నుంచి వేరువేరు శరీరాలలో గ్లాసులో నీళ్ల వలె బయటకు వస్తున్నాయి. ఒకే నీరు, ఒకే రకమైన గ్లాస్ ఉందనుకోండి, ముంచెం గ్లాస్ ఇక్కడ పెట్టాం, ముంచెం గ్లాస్ ఇక్కడ పెట్టాం, ముంచెం గ్లాస్ ఇక్కడ పెట్టాం, ఆవు అనేటటువంటి శరీరాన్ని ముంచెం, ఆవు అనేటటువంటి చేతనత్వం బయటకు వచ్చింది, ఆవు అనే చేతనత్వం నుంచి మళ్ళీ ముంచెం, ఇంకో ఆవు వచ్చింది, ఇంకో ఆవు వచ్చింది, ఇంకో ఆవు వచ్చింది, వేరు వేరు గ్లాసుల్లాగా. ఈ భావం అర్థమైందా మీకు? ఇది చాలా అర్థం అవ్వాలి. ఎందుకంటే ఈ పాయింట్ నే వేదాలు ఏం చెప్పాయంటే ఏకోహం బహుశ్యామ అన్నాయి. ఆ ఒకే చేతనత్వము మొదట అనేక ఒకే రకమైనటువంటి చేతనత్వాలుగా మారుతుంది, గ్రూప్ సోల్స్ లాగా. అందులో పరిపక్వత చెందినటువంటి దాంట్లో అప్రస్తుతమైన పిన్ని గురించి చెప్తాను నేను ఒకటి. ఇటు బ్రహ్మహత్య పాతకం ఎంత తప్పో మన శాస్త్రాల్లో, పిల్లి హత్య కూడా అంతే సీరియస్ అని ఎందుకంటామంటే, ఒకనొక పరిణామ క్రమములో ఈ పిల్లి గ్రూప్ సోల్స్ ఏ పాత్ర వహించవలసి వచ్చిందో ఆ పాత్ర అవి వహించలేదు. చాలా జాగ్రత్తగా ఈ మాట అర్థం చేసుకోండి. ఈ ఫ్లాష్ బ్యాక్ అన్నమాట, ఏదో ఒక సోలార్ సిస్టమ్ లో, మన సోలార్ సిస్టమ్ లో కాదు, ఏదో ఒక సోలార్ సిస్టమ్ లో ఎలాగైతే ఆవుల యొక్క గ్రూప్ సోల్ ఉందో, ఎలాగైతే మేకల యొక్క గ్రూప్ సోల్ ఉందో, అన్ని స్పీసీస్ యొక్క గ్రూప్ సోల్ ఎలా ఉన్నదో, అప్పుడు అక్కడ పిల్లి యొక్క గ్రూప్ సోల్ కూడా ఉండేది. ఆ పిల్లి యొక్క గ్రూప్ సోల్ ఎదగవలసినటువంటి రీతిలో ఎదగలేదు. అప్పుడు అక్కడున్నటువంటి ఇన్నర్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత పృథ్వీ గ్రహం ఏర్పడుతుంది. ఈ పృథ్వీ గ్రహం ఏర్పడినప్పుడు ఈజిప్షియన్ కల్చర్ అనేటటువంటి ఒక కల్చర్ వస్తుంది. ఆ ఈజిప్షియన్ కల్చర్ లో ఇప్పుడు ఎలాగైతే మనం మహాలక్ష్మి సాధనకి ఈ నాలుగు గ్రూప్ సోల్స్ ఉపయోగించుకుంటున్నామో, ఈజిప్షియన్ కల్చర్ పిల్లిని అలా ఉపయోగించుకుంది. అప్పుడు వచ్చింది ఆ సీక్రెట్నెస్ ఆఫ్ ఏ పిల్లి. అంతేతే ఇప్పుడు పిల్లికి ఆ సీక్రెట్నెస్ ఉందా? లేదు. అంతే, ఇప్పుడు మీరు పిల్లిని చంపమని నేను చెప్పడం లేదు. ఆ కాన్సెప్ట్ అర్థమైంది, ఆ గ్రూప్ సోల్ కాన్సెప్ట్. గ్రూప్ సోల్ ఏం చేస్తుంది అంటే, మీకు మనం ఇన్ని రకాలైనటువంటి మనుషులు ఏర్పడ్డాము, మనకి సామూహిక చేతనత్వం లేదు, గ్రూప్ కాన్షియస్నెస్ లేదు. యానిమల్స్ కి గ్రూప్ కాన్షియస్నెస్ ఉంది. ఈ భావం మీకు విడమర్చి చెప్పబోయి ఇంకాస్త కన్ఫ్యూజ్ చేస్తున్నాము, నాకు తెలీదు, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే గ్రూప్ సోల్స్ మీకు అర్థమవుతే యోగిక్ ఫిలాసఫీలో ఉన్నటువంటి హయ్యర్ స్టేట్స్ మీకు చాలా ఈజీగా అర్థమైపోతాయి. ఎందుకంటే యాజ్ అబౌవ్ సో బిలో. అంటే ఈ గ్రూప్ సోల్ కాన్సెప్ట్ మీకు అర్థమైపోతే ఈ ఆత్మలన్నీ పరమాత్మలో ఎలా కలుస్తాయో అన్నది అర్థమైపోతుంది. గ్రూప్ సోల్ అర్థం చేసుకోవటానికి మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ ట్రై చేస్తా అర్థమయ్యేటట్టు చెప్పడానికి. ఇక్కడ నాలుగు చేతనత్వాల సమూహాలు ఉన్నాయి, లేకపోతే తటాకాలు ఉన్నాయి, పాండ్స్ ఉన్నాయి. ఇందులో ఏనుగుల తటాకము, ఇది ఆవుల తటాకము, ఇది గుర్రాల తటాకము, ఇది మేకల తటాకము, రైట్? అందులోంచి ఇందులోంచి చేతనత్వం బయటికి రావటానికి ఏనుగు ఆకారంలో ఉన్నటువంటి గ్లాసును ఉపయోగిస్తాం మనం. అంటే హస్తి తటాకములోంచి మీరు ఆ చేతనత్వం బయటికి రావాలి అంటే మీరు ఉపయోగించేటటువంటి గ్లాస్ ఏ ఆకారంలో ఉంటుంది? ఏనుగు ఆకారంలో ఉంటుంది, ఏనుగు బాడీ కలిగి ఉంటుంది. ఆ ఏనుగు బాడీలో ఆ చేతనత్వం ఉంటుంది. అలాగే ఇందులోంచి ఓ 20 ఏనుగులు బయటకు వచ్చాయనుకోండి, 20 గ్లాసులు నీళ్లు బయటకు తీశారు, అవన్నీ ఎలా ఉంటాయి? ఏనుగు ఆకారంలోనే ఉంటాయి, రైట్? సేమ్ థింగ్ మేకలకి, గుర్రాలకి, ఆవులకి. అంటే ఈ హస్తి అనేటటువంటి శరీరంలో ఉన్న చేతనత్వము అన్ని ఒకేలాంటిది. ఏ చేతనత్వం అది? ఏనుగు చేతనత్వం. మిగతా మూడింటికి అలాగే మనం అర్థం చేసుకుంటే ఈ ఏనుగు చేతనత్వము తన జీవితంలో కొన్ని అనుభూతులు చెందుతుంది. కొన్ని సుఖానుభూతులు ఉండొచ్చు, కొన్ని కష్టాలు ఉండొచ్చు దానికి, కొన్ని దానికి నచ్చిన అనుభూతులు ఉండొచ్చు, కొన్ని నచ్చని అనుభూతులు ఉండొచ్చు. చివరికి అది శరీరం వదిలేస్తుంది. అంటే ఏంటి, ఆ గ్లాస్ బ్రేక్ అయిపోయింది. గ్లాస్ బ్రేక్ అయిపోగానే జరిగేది ఏంటి అంటే ఈ ఏనుగు చేతనత్వం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ పాండ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఏనుగు చనిపోయినా దాని చేతనత్వం ఎక్కడికి వెళ్తుంది? ఆ పాండ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవటం వల్ల ఏం జరిగింది? ఇన్ని రకాల ఏనుగులకు వచ్చినటువంటి అనుభూతి అంతా కూడా మొత్తం ఆ ఒకే చేతనత్వానికి వెళ్ళింది. ఇది అర్థమైందా? ఇంకట ఏనుగులన్నీ కలిపి ఒకే చేతనత్వాన్ని ప్రోధి చేసుకుంటాయి, గుర్రాలన్నీ కలిపి ఒకే చేతనత్వాన్ని ప్రోధి చేసుకుంటాయి, జంతువులన్నీ అలాగే చేసుకుంటాయి. ఇలా చేసుకుంటూ 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 ఉండగా ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చే జంతువులు, ఇక్కడ ఖనిజము, ఇక్కడ వృక్షాలు, ఇక్కడ జంతువులు, ఒకనొక స్థితిలో వీనస్ గ్రహం నుంచి వచ్చినటువంటి ఫైరీ గాడ్స్ అని థియాసఫీ చెప్తుంది. అగ్నితత్వ దేవతలు వీనస్ గ్రహం నుంచి వచ్చారు వాళ్ళు. వాటినే మనము వాగ్దేవతలు అని లలితా సహస్రనామంలో చెప్తాం. మనం వాక్ కూడా అగ్నికి ప్రత్యామ్నాయ పదము స్పిరిచువలిజంలో. అంటే ఈ వాగ్దేవతలు ఏం చేశారు, ఈ సామూహిక జంతు చేతనత్వములో బయటకు వచ్చినటువంటి ఒకనొక జంతువు కొన్ని విశిష్ట లక్షణాలు అది డెవలప్ చేసుకుంటే ఇంకొక థర్స్ట్ ఇచ్చారు దాన్ని, థర్డ్ అవుట్ స్కోరింగ్ లేకపోతే శివ యొక్క శక్తి అంటాం. భావం అర్థమైందా? అప్పుడు ఈ జంతువు చనిపోయాక తటాకంలోకి వెళ్ళదు, గ్రూప్ షోలోకి వెళ్ళదు. ఎక్కడికి వెళ్తుంది? తనదైన విశిష్టమైనటువంటి ఒక ఈగోని అది నిర్మించుకుంటుంది, అక్కడికి వెళ్తూ ఉంటాయి. ఇస్ దిస్ క్లియర్? అయితే ఈ ఈగో అనేది ఏంటి, ఈ సామూహిక చేతనత్వం నుంచి పూర్తిగా వేరైపోయి ఇంకా పరిణామ క్రమంలో నేను పొందే అనుభూతులన్నీ కూడా నేనే పొందుతాను, అది సామూహికంగా పొందవలసినటువంటి అవసరము లేదు అనేటటువంటి స్థాయికి వచ్చినటువంటి జంతువులకు ఈ నరజన్మ వస్తుంది. అందుకే జంతువునా నరజన్మ దుర్లభం అని చెప్తాడు అరిస్టోటల్. వాళ్ళు కూడా డైరెక్ట్ గానే ఒప్పుకున్నారు, మ్యాన్ ఇస్ ఏ సోషల్ యానిమల్. ఇంచేత జంతువులలో మనం ఎలాంటి జంతువులము అంటే సామూహిక చేతనత్వం నుంచి వేరైపోయి వ్యక్తిగతంగా పరిణామ క్రమంలో మనం ముందుకు వెళ్ళగలము, సామూహికంగా అవస్థపడవలసినటువంటి అవసరం లేదు, మేము వ్యక్తిగతంగా ముందుకు వెళ్ళగలము. దీనినే అహంకారము అని శాస్త్రాలు చెప్తాయి. నేనే ముందుకు వెళ్ళగలను, మిగతా వాళ్ళ అవసరం, కానీ ప్రకృతి యొక్క చేతనత్వం యొక్క సహాయ సహకారాలు నాకు అక్కర్లేదు. అంటే ఫస్ట్ టైం మనం ఎప్పుడైతే ఈ జంతు శరీరాలలోని మానవ శరీరంలోకి వచ్చామో మొట్టమొదటిసారి మీకు ఒక భూమి ఇవ్వబడింది, ఒక అవకాశం ఇవ్వబడింది. ఏంటి అవకాశం మీకు ఇవ్వబడింది? ప్రకృతి పరిణామ క్రమంలో ఎక్కడికి మిమ్మల్ని తీసుకువెళ్ళదలుచుకుందో కోట్లాది కోట్లాది సంవత్సరాల తర్వాత అది మీరు ఈ జన్మలోనే వెళ్ళవచ్చు. మీకు లభించిన అవకాశం అర్థమైందా? ప్రకృతిలో స్లోగా జరుగుతూ ఉంటుంది పరిణామ క్రమం. కోట్లాది కోట్ల సంవత్సరాల తర్వాత ఖనిజం వృక్షంగా మారుతుంది, మళ్లీ కోట్లాది కోట్లాది సంవత్సరాల తర్వాత వృక్షం జంతువుగా మారుతుంది, అక్కడ మళ్ళా కొన్ని కోట్లాది సంవత్సరాల తర్వాత జంతువు మానవ శరీరంలోకి వస్తుంది. కానీ మానవ శరీరంలోకి జంతువు వచ్చింది అంటే ఆ జంతువుకి ఒకే ఒక లక్ష్యం ఉంది. ఏంటా లక్ష్యము అంటే పరిణామ క్రమములో ప్రకృతి మొత్తము సృష్టిని ఎక్కడికి తీసుకువెళ్ళదలుచుకున్నదో అది ఈ మానవ శరీరధారి అయినటువంటి జంతువు అవగాహనతో చేసుకుంటే ఈ లైఫ్ టైంలో ముందుకు వెళ్ళిపోవచ్చు. వన్ లైఫ్ టైం ఇది నా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పునరపి జననం పునరపి మననం పునరపి జనని జఠరే చేయడం నీకు అక్కర్లేదురా బాబు, నువ్వు డైరెక్ట్ గా ఈ పరిణామ క్రమము నుంచి ముక్తి చెందుతావని చెప్పారు. ముక్తి చెందుతామని చెప్పలే, మళ్ళా వర్డ్స్ లో ఉన్నటువంటి డేంజర్ అది. ముక్తి చెందితే డోంట్ థింక్ యు ఆర్ ఫ్రీ. ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నంత వరకు స్టూడెంట్కి ఒకటే లక్ష్యం చదువుకోవటం, వాడి తిండి ఎవరు పెట్టాలి, బట్టలు ఎలా వేసుకోవాలి, వాడు ఎక్కడ పడుకోవాలి అనేది వాడు ఆలోచించక్కర్లే. ప్రకృతి ఆలోచిస్తుంది, పేరెంట్స్ ఆలోచిస్తుంది. కానీ వాడేమనుకుంటాడు, ఈ వెధవ చదువు నేను ఎప్పుడు మానిస్తే బాగుంటుందా అనుకుంటాడు. కానీ ద మొమెంట్ హీ స్టాప్ స్టడీస్ ఏమవుతుంది, తిండికి వెతుక్కోవాలి, బట్టకి వెతుక్కోవాలి, అంటే ఏం చెబుతుంది, బాధ్యత వాడి మీద పడుతోంది. మీకు అర్థమవుతుందా? అంచేత ఎప్పుడైతే మీరు పరిణామ క్రమములో పని పూర్తి చేసేసుకుంటారో మీకు ఫ్రీడమ్ లేదు. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ సోది జీవితములోంచి బయటపడతారు. ఏ జీవితములోంచి? రిపిటేటివ్ జీవితములోంచి. ఇంచేత మన జీవితాన్ని కనుక మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే నాలుగే నాలుగు లక్షణాలు మనని డామినేట్ చేస్తాయి. ఆహార, నిద్ర, భయ, మైథునం, ఈ మైథునం కూడా నీకు శాతోత్సయం చేయటంలే. ప్రొక్రియేషన్ ఎలా జరుగుతోంది, తల్లిదండ్రుల కలియక నుంచి మళ్ళీ ఎగ్జాక్ట్ గా అలాంటి శరీరము కలిగినటువంటి శరీరం ఎలా వస్తోంది, నోబడి నోస్. సైన్స్ కూడా కొన్ని పేర్లు చెప్తుంది, జీన్స్ వల్ల అలా వస్తుంది, దీని వల్ల అలా వస్తుంది, దాని వల్ల అలా వస్తుంది, ఇట్స్ ఓకే. కానీ జీన్స్ ఎందుకు అలా ఉన్నాయి సైన్స్ కి తెలియదు. కానీ ఈథరిక్ డబుల్ కనుక మీకు అర్థం అవుతే ఇవన్నీ మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇస్ దిస్ పాయింట్ క్లియర్? ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరిణామ క్రమములో కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల కంటే ముందుకు మీరు ఈ జన్మలోనే వెళ్ళగలరు. అది తప్ప మీరు ఎంత పెద్ద ప్రెసిడెంట్ అయిపోయినా, ఎంత పెద్ద సైంటిస్ట్ అయిపోయినా, ఎంత గొప్ప వ్యక్తి సమాజంలో నువ్వు అయిపోయినా అది వేస్ట్ నీకు. ఇంచేతంటే పరిణామ క్రమంలో అది నిన్ను ముందుకు తీసుకెళ్లదు. నువ్వు ఈ భౌతిక శరీరాన్ని ఉపయోగించుకుంటున్నావు తప్ప ఈ భౌతిక శరీర నిర్మాణము వెనకాతలు ఉన్నటువంటి శక్తుల్ని నువ్వు ఉపయోగించుకోవటం లేదు. ఈథరిక్ బాడీ, ఈథరిక్ డబుల్ నీకు భౌతిక శరీరం వెనకాతలు ఉన్నటువంటి ఈ ఆరు తలాలను ఉపయోగించుకునేటటువంటి శక్తిని ప్రదానం చేస్తుంది. ఆ శక్తిని ప్రదానం చేసేటటువంటి విద్యనే కుండలిని జాగరణ అంటాం మనం. ప్రాణశక్తి నుంచి మనం ఎక్కడికి జంప్ చేయాల్సి వస్తుంది, కుండలిని జాగరణకి జంప్ చేయాల్సి వస్తుంది. ఈ జంపింగ్ ప్రాసెస్ లో మూడు విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మూడే మూడు విషయాలు, ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ మూడింటినే ఉపయోగించుకోవాలి. ఇవి మూడు మూడు పవర్స్. ఎలక్ట్రిసిటీ ఈజ్ ఏ పవర్, ఉపయోగించుకుంటే మీకు ఇన్ని మ్యాజిక్లు వస్తున్నాయి. కానీ ఇచ్చాశక్తి ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియదు, క్రియాశక్తి ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియదు. ఈ మూడు, క్రియాశక్తి, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తిని సూర్యుడు ఎలా ఉపయోగించుకుంటున్నాడు అంటే ఈ మూడు రకాల శక్తుల్ని ప్రకృతిలోకి ఇచ్చి, ఏ మూడు రకాలైనటువంటి శక్తుల్ని, ఫోహట్, ప్రాణ, కుండలిని. అంచేత సూర్యుడికి రిప్లికా అయినటువంటి, ఈ బ్రహ్మాండానికి రిప్లికా అయినటువంటి ఈ మానవ శరీరధారి ఈ మూడు శక్తులను ఉపయోగించుకోగలగాలి. ఫోహట్ అనేటటువంటి శక్తిని ఉపయోగించుకోగలగాలి, అది జ్ఞానశక్తి. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఈ ఫోహట్, ఈ వెలుతురు అండ్ ఈ లైట్, ఎలక్ట్రిసిటీ అంతా ఇంటర్చేంజబుల్. మనం ఇప్పుడు అదే కదా ఉపయోగించుకుంటున్నాం, ఎలక్ట్రిసిటీనే కదా మనం ఉపయోగించుకుంటున్నాం. అంచేత ప్రస్తుతము మనం జ్ఞానశక్తిని చాలా బాగా ఉపయోగించుకుంటున్నాం, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి జ్ఞానశక్తిని. కానీ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఇంకో రెండు శక్తుల్ని మనం ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఒకటి ఏంటి అంటే ప్రాణ, ఇంకోటి ఏంటి కుండలిని. ఇక్కడ మీకు మెడిటేషన్ కి ఉపయోగపడేటటువంటి ఒక చిన్న పాయింట్ చెప్తాను. సహస్రార చక్రము శిరస్సు ఫోహట్కి సంబంధించింది, జ్ఞానశక్తికి సంబంధించింది. ఇందులో మీకు డౌట్ లేదు కదా. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? బ్రెయిన్ నుంచి వస్తుంది, సహస్రారం దగ్గర నుంచి వస్తుంది. ఆ శక్తిని ఫోహట్ అనే పదము సీక్రెట్ డాక్టర్ లో ఎక్కడెక్కడ ఉన్నదో దాన్నంతా ఒక చోట మీరు పెట్టుకుని ఎలా పెట్టుకోగలుగుతారు అంటే, సీక్రెట్ డాక్టర్ లో థర్డ్ వాల్యూమ్ ఉంది. థర్డ్ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఇండెక్స్. అక్కడ ఫోహట్ అనేది ఎన్ని పేజెస్ లో ఉందో చూసుకుని మీలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, పరిణామ క్రమంలో మేము ముందుకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా కంపైల్ చేసి ఫోహట్ అనే రిఫరెన్స్ సీక్రెట్ డాక్టర్ లో ఏ ఏ పేజీలో ఉందో ఆ పేజీలన్నీ ముందు ఒక చోట చేసుకోండి, మీరు చదువుకోండి. సహస్రారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అర్థమవుతుంది మీకు. కావాలనే సీక్రెట్ డాక్టర్ అతుకుల బొంతలుగా రాసింది ఆవిడ. ఎందుకంటే నీకు డైరెక్ట్ గా చెప్పేస్తే మనం ఆ స్థితిలో లేకపోయినా చేసేస్తాం, చేసేస్తే కొంపలు అంటుకుంటాయి. నా ధైర్యం కూడా ఇప్పుడు ఏంటంటే నేను చెప్తే మాత్రం మీలో ఎవరైనా చేస్తారని గ్యారంటీగా ఆవిడ చేయదు. ఐఎమ్ ష్యూర్ ఆఫ్ దట్. నెక్స్ట్ క్లాస్ కు వచ్చినప్పుడు నేను చూస్తాగా ఎవరు చూపిస్తారో నాకు. చెప్పింది చాలా సింపుల్. ఏం చెప్పాను అంటే థియోసాఫికల్ సొసైటీ థర్డ్ వాల్యూమ్ తీసుకోండి, ఫోహట్ అనే రిఫరెన్స్ నెంబర్ ఎక్కడెక్కడ ఉందో ఫస్ట్ అండ్ సెకండ్ వాల్యూమ్స్, కాస్మోజెనెసిస్, ఆంథ్రోపోజెనెసిస్ లో ఎక్కడెక్కడ ఉందో ఆవిడ ఇచ్చేసింది. అందులో ఆ కంపైల్ చేసిన వాళ్ళు అవన్నీ ఓ చోట చేర్చండి. ఫోహట్ ఎలా ఉపయోగించుకోవాలో అర్థమైపోతుంది. దీని తర్వాత ప్రాణశక్తి ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటిది హార్ట్ సెంటర్ ద్వారా తెలుస్తుంది. హార్ట్ కొట్టుకుంటూ ఉంటే ప్రాణం ఉన్నట్టు, హార్ట్ కొట్టుకోకపోతే ప్రాణం లేదు. ఈ రెండు, ఫోహట్ ప్రాణ, ఈ రెండు కలిస్తే వచ్చేటటువంటి వాక్ శక్తి కుండలిని. ఇది సీక్రెట్, మీరు ప్రాక్టీస్ చేసుకోదలుచుకుంటే అవగాహన చేసుకుని చేసుకోండి. ఎప్పుడెప్పుడు ఈ జ్ఞానము ఈ ప్రాణము కలిసి వాక్గా ఏర్పడుతుందో ఆ వాక్ జరిగి తీరుతుంది. పూర్వకాలంలో చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ శక్తి ఉండేది. బ్రెయిన్ అండ్ హార్ట్ నుంచి వచ్చేటటువంటి శక్తి ధారణను కలిపి కుండలిని కృతము చేయటము. కుండలిని అంటే మీకు తెలుసు కదా, బ్రాకెటింగ్, బ్రాకెట్స్ ని కుండలీకృతం అంటావు మ్యాథమెటిక్స్ లో. అంటే ఏం చేస్తావు నువ్వు, నీ వాక్ ని బాహ్య జగత్తు నుంచి సెపరేట్ చేస్తావు. సెపరేట్ చేసి దానికి కావలసిన మ్యాటర్, దానికి కావలసిన ప్రాణము ఇస్తే అది జరిగిపోతుంది. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఆల్ యోగ సాధన. ఇదంతా కూడా ఈథరిక్ డబుల్ యాక్టివ్ అవుతే కానీ జరగదు. మళ్ళీ అర్థం చేసుకోండి. అది అంటే ఇవాళ నేను మీకు ఈ సాధనల గురించి చెప్తాను అన్నాను. కానీ ఇంతకీ మీరు ఏం సాధన చెప్పారు మాస్టారు అని మీరు అడుగుతారు, నేను చెప్పింది మీకు అర్థం కాలే. మెయిన్ ఏంటి అంటే మళ్ళీ చెప్తున్నాను, ఫోహట్ ప్రాణ కుండలిని అని సీక్రెట్ డాక్ట్రిన్ లో ఎక్కడెక్కడ చెప్పబడి ఉన్నదో అదంతా ఒక చోట రాసుకోండి, మీకు అర్థమైపోతుంది ఏం చేయాలో. అది సీక్రెట్ డాక్ట్రిన్ లో ఉన్నటువంటి గొప్పతనం అది. కాదండి మేము అంత కష్టపడలేము, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వెరీ హార్డ్. కానీ మరి మీరు అంటారు కదండి అంత కష్టం మేము పడలేమని. ఇట్ క్రియేటైజ్ అండ్ కాస్మిక్ ఫైర్ అని జ్వాలాకుల్ మహర్షి రాసినటువంటి ఒక పుస్తకం ఉంది, ఏలిసే బేలిది. అందులో ఇవన్నీ ఒక చోట పెట్టాడు ఆయన. ఇప్పుడు నేను చెప్పానే కోహట్ ప్రాణ కుండలిని ఇవంతా కలిపి ఒక చోట పెట్టాడు. ఇదంతా వద్దండి, ఇంకా ఏమైనా సింపుల్ మెథడ్స్ మీరు చెప్పగలరా? చాలా సింపుల్ మెథడ్స్ ఉన్నాయి, నాలుగే నాలుగు సింపుల్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఉపవాసము, నమ్మో మేము చేయలేము. రెండేంటి, తపశ్చర్య చేయలేము. మూడోడు ఏంటి, తత్వశుద్ధి, ఈ పేరేమేం లేదు. నాలుగోది ఆసన ప్రాణాయామాలు. దీంతో ఈ మూడింటిని మీరు కలిపి మీకు కావలసినట్టు ఉపయోగించుకోగలరు. ఎంతవుతాం టైమ్? ఇంకో 10 మినిట్స్. ఇక్కడ ఉపవాసము అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోండి. షీల్డ్కి రామ్మ, ఇందాక ఆది తలము నుంచి యాస్ట్రల్ తలం వరకు వచ్చేటటువంటి శక్తిధారలు మన భౌతిక శరీరము తట్టుకోలేకపోతే దాన్ని రానివ్వకుండా చేసేటటువంటిది ఈథరిక్ డబుల్ యొక్క మొదటి పాయింట్. అంటే మనం మొట్టమొదటి ఏం చేసుకోవాలి, బయట ఉన్నటువంటి యాస్ట్రల్ మెంటల్ ఆ పైన ఉన్నటువంటి శక్తిధారలు మనము ఫిజికల్ ప్లేన్ కి తీసుకోరావటానికి అడ్డు తగిలేటటువంటి ఈ షీల్డ్ ని లూజ్ చేసుకోవాలి. అది లూజ్ చేసుకునేటటువంటి ప్రక్రియ ఉపవాసము. ఈ ఉపవాసము అనేటటువంటిది ఫలాహారం మీద ఆధారపడి ఉంటుంది అన్నది గుర్తుంచుకోండి. ఈ ఫలాహారం ఏం చేస్తుంది, ఫ్రూట్స్ అన్ని కూడా విశేషమైనటువంటి సూర్యుడి యొక్క ప్రాణశక్తి కలిగినటువంటి పదార్థాలు. ఒక్కొక్క చక్రానికి ఏ ఫ్రూట్ ఇంపార్టెంటో మన సైన్స్ చెప్తుంది, ఆయుర్వేద సైన్స్. మీ శరీరములో ఏ ఈథరిక్ బాడీ చక్ర యాక్టివ్గా ఉన్నదో దాని జోలికి దయచేసి వెళ్ళకండి. ఫస్ట్ పాయింట్, ఫలాహారము ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఈథరిక్ బాడీలో ఉన్నటువంటి 7 చక్రాలు, దీని ముందున్న బొమ్మ చూపించమా, దీని ముందున్నది ఇవి మన శరీరంలో ఈ చక్రాలన్నీ కూడా ఈథరిక్ బాడీలో ఉన్నాయి, ఫిజికల్ బాడీలో లేవు, బట్ వెరీ క్లోజ్ టు ది స్పైనల్ కార్డ్. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఇందులో ఈ రెండు చక్రాల జోలికి దయచేసి వెళ్ళకండి, కానీ వెళ్ళాలనిపిస్తుంది. వద్దన్నాం కదా, కానీ మరి వద్దని చెప్పాలి, ఏం చేస్తాం అంటే ఎప్పుడు కూడా అంటిల్ అండ్ అన్లెస్ యూ హ్యావ్ ఎ వెరీ కాంపిటెంట్ గురు, మామూలు గురువు కాదు, హీ షుడ్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ టు బి కాంపిటెంట్. లేకపోతే ఈ రెండు చక్రాల జోలికి వెళ్ళకండి. ఇంకా మిగిలింది ఏంటి? మణిపూరకము, అనాహతము, విశుద్ధి. ఈ రెండు చక్రాల జోలికి మీరు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేరు, ఇంచేత ఆ రెండు వదిలేయండి. చాలా మంది చాలా సార్లు నన్ను కొంతమంది గురించి అడిగారు, మాస్టారు వాళ్ళెవరు ఆజ్ఞాచక్రం దగ్గర ఇలా చేయి పెట్టేసి జ్యోతి దర్శనం చేయిస్తున్నారండి, ఇంకేముంది అదే నీ ఆత్మ అంటున్నారు, మరి ఇంకేంటి అన్నారు. ఇంకేంటి, అదే నీ ఆత్మ అయితే వెళ్ళిపోవాలి, నేను చేయగలిగేది ఏముంది? అందులో ఉన్నటువంటి ఫ్యాలసీ అర్థమవుతోందా? నువ్వు అతని భ్రుకుటి మీద చేయి పెట్టకలే, ఒక కంటి మీద చేయి పెట్టినా మీకు బొమ్మలు కనిపిస్తాయి, కావాలంటే మీరు నొక్కుకు చూసుకోండి, కానీ గట్టిగా నొక్కుకోకండి, డేంజర్ కంటికి. అంచేత భ్రుకుటి మీద మీరు కరెక్ట్ గా చేయి పెట్టగలిగితే ఆటోమేటిక్ గా ఏవో బొమ్మలు ఏవో రంగులు కనిపిస్తాయి. దే ఆర్ న్యాచురల్ యాస్ట్రల్ అండ్ ఈథరిక్ కలర్స్. అవి ఆ దివ్యత్వానికి ఆత్మకి సంబంధించినటువంటివి కావు. నిజంగా ఆత్మకి సంబంధించినవే అవుతే ఆ కలర్స్ ఏమవ్వాలి అంటే అన్నమయ్య పట్టిన గతికి పట్టాలి. మీకు ఏ గతి పట్టింది అన్నమయ్యకి తెలుసు కదా, వెంకటేశ్వర స్వామి కనిపించాడు, కనిపించాక కలగంటే కలగంట అని పిచ్చివాడైపోయాడు, ఇంకా ఈ లోకంలో ఉండడు వాడు. ఇంకా వాడు అది ఇంకా మహా అదృష్టం అది. కానీ అలాంటి పరిస్థితి ఈ రెండిటి వల్ల వస్తుంది, అంచేత అలాంటి పరిస్థితి కావాలనుకున్న వాళ్ళు దాన్ని చూసుకోండి. నాకే అభ్యంతరం లేదు, కానీ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్. సాధారణంగా బ్యాలెన్స్డ్ గా ఉండదు. కొన్ని విశేషమైనటువంటి సంస్థలలో ఈ వార్నింగ్ నేను ఎందుకు ఇంత ఓపెన్ గా చెప్పాల్సి వస్తుంది అంటే, వాళ్ళ అనుభూతుల్ని నేను కించపరచటం లేదు, కానీ ఆ అనుభూతులు వాళ్ళని డేంజరస్ జోన్స్ లోకి తీసుకెళ్తున్నాయి. కొంతమంది ఆ సంస్థల వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారు అంటే, మాకు గురువులు సందేశాలు ఇస్తున్నారు, ఏం చేయమంటారు? భలే ప్రశ్న. గురువులు సందేశం ఎవరికి ఇచ్చారు? వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు నన్ను అడుగుతున్నారు ఏం చేయాలని. ఫ్యాలసీ అర్థం చేసుకోండి. అక్కడ నీకు కాన్ఫిడెన్స్ లేదు ఆ గురువులు వచ్చారు అది, గురువు చెప్తే ఇంకా ప్రాణం ఇచ్చేయినా చేసేయాల్సిందే. కానీ అలాంటి హల్యూసినేషన్స్ కి తీసుకెళ్లేటటువంటి కొన్ని సంస్థలు కొంచెం యాక్టివ్ గా ఉన్నాయి. మరి అయితే మాస్టర్ మరి ఏం చేయాలి? వివేకానంద చెప్పింది చేయండి. వివేకానంద ఇంగ్లాండ్ లో ఈ యోగుల గురించి దాని గురించి మాట్లాడుతూ ఉంటే ఒక ప్రెస్ రిపోర్టర్ అన్నాక, ఇట్ సీమ్స్ సార్ దట్ యు హ్యావ్ మెనీ నకిలీ సాధుస్ ఇన్ యువర్ కంట్రీ అన్నాడు. ఇమిటేషన్ సాధువులు చాలా మంది ఉన్నారు మీ దేశంలో, అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అన్నాడు. ఎందుకుట నకిలీ సాధువులు ఉన్నారు అంటే అసలీ సాధువులు ఉన్నట్టేగా, మీరు అదే అర్థం చేసుకోండి అన్నాడు. అర్థమైందా? అంచేత అది చూసే దృష్టికోణం అన్నమాట. ఈ సంస్థల్ని నేను క్రిటిసైజ్ చేయటం లేదు, కానీ అంటిల్ అండ్ అన్లెస్ యువర్ క్యారెక్టర్ చేంజెస్, యువర్ ఎబిలిటీ టు హెల్ప్ పీపుల్ చేంజెస్, సర్వీస్ ఓరియంటేషన్ లేకుండా మీకు దేవుళ్ళు కనిపిస్తున్నారు, శివుడు కనిపిస్తున్నాడు, ఎంజాయ్ సినిమా చూసి ఎంజాయ్ చేయటంలే. కానీ సినిమా చూసి ఎంజాయ్ చేశాక బయటకు వచ్చాక సినిమాని వెంట తెచ్చుకోవు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ప్రమాదాలన్నీ కూడా అన్వాంటెడ్ ప్రీమెచ్యూర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆజ్ఞా చక్ర వల్ల వస్తుంది. సో డోంట్ డూ ఫర్ దట్. ఇవి రెండు అసలు వద్దు, ఇవి తాంత్రిక సాధనలోకి వెళ్ళిపోతాయి. ఇంకా ఇక్కడిది నేను మీకు నిన్న చెప్పాను, మొత్తం స్ప్లీన్ చక్ర నుంచి ఆ ఐదు రకాలైనటువంటి శక్తిధారలు వస్తున్నాయి, ఇవన్నీ ఫ్లష్ అవుట్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి ఈ డార్క్ రెడ్ పర్పుల్ ఆరెంజ్ రేస్ సుషుమ్న ద్వారా ఇలా పైకి వెళ్తున్నాయి అని ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు. ఇది రెగ్యులర్ గా కనుక మీరు ప్రాక్టీస్ చేసుకుంటే నిజమైనటువంటి ఉపవాసం అవుతుంది. ఉపవాసము అంటే అర్థం ఏంటంటే దగ్గరగా కూర్చోవడం. దేనికి దగ్గరగా కూర్చోవాలి? మీరు ఈ రేజ్కి దగ్గరగా కూర్చోండి. ఈ రేజ్కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధమైనటువంటి ఫుడ్ స్టెప్స్ తీసుకోవాలి అనేది లలితా సహస్రనామంలో చాలా స్పష్టంగా ఇవ్వబడి ఉన్నది. 91వ శ్లోకము, తత్వాసన తత్వమయి పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమా నిత్య యౌవన మదశాలిని. దేని గురించి చెప్తున్నాడో అర్థమైంది కదా మీకు. తత్వాసన ఇది పృథ్వీతత్వం యొక్క ఆసనం, ఇది జలతత్వం యొక్క ఆసనం, ఇది అగ్నితత్వం యొక్క ఆసనం, ఇది వాయుతత్వం యొక్క ఆసనం, ఇది ఆకాశతత్వం యొక్క ఆసనం, ఇది మనస్సు యొక్క ఆసనం, ఇది బుద్ధి యొక్క ఆసనం. ఈ ఐదు తత్వాలు ప్లస్ మిగతా రెండు, ఇది ఇక్కడ తత్వాసన. మీరేం చేయాలి, ఈ మణిపూరక చక్రం నాభి చక్రం దగ్గరగా ఉన్నటువంటి స్టమక్ పక్కన ఉన్నటువంటి స్ప్లీన్ లో, మీకు ఆ చక్రం చూపించాను కదా, ఆరు స్పోక్స్ వస్తాయి, అవి డిఫరెంట్ పార్ట్స్ కి వెళ్తాయి. రోజ్ కలర్డ్ సెంటర్డ్ అంటే ఈ సిక్స్ స్పోక్స్, ఈ సిక్స్ స్పోక్స్ కాదు, స్ప్లీన్ దగ్గర ఉన్నటువంటి సిక్స్ స్పోక్స్ సెంటర్ నుంచి నర్వస్ సిస్టమ్ కి రోజ్ కలర్డ్ ప్రాణ వెళ్తుంది. దాన్ని చాలా బాగా మీరు అవగాహన చేసుకోండి, అప్పుడు ఈ తత్వాసన తత్వమై. ఈ తత్వాలన్నీ ఎక్కడున్నాయి? ఫిజికల్ బాడీలో మాత్రమే లేవు, పంచకోశాంతర స్థిత. ఫిజికల్ బాడీ ఉంది, యాస్ట్రల్ బాడీ ఉంది, మెంటల్ బాడీ ఉంది, మిగతా రెండు బాడీస్ ఉన్నాయి. పంచకోశాంతర స్థిత అనేటటువంటి సాధన మీరు చేసుకోగలిగితే క్రమక్రమంగా ఏం జరుగుతుందో చూడండి. విశుద్ధి చక్ర నిలయ శ్యామాభావదన ద్వయ దౌష్ట్రో జ్వాలాక్ష మాలాది ధర రుధిర సంస్థిత అని ఆరు శ్లోకాలలో ఆరు రకాలైనటువంటి ఆహారాలను మూర్తుల్ని వర్ణించారు. కానీ జర్మనీలో టానీ నేడర్ అనేటటువంటి ఒక ఎండిడిఎం న్యూరాలజిస్ట్, వెరీ ఫేమస్ న్యూరాలజిస్ట్, మహేష్ యోగి యొక్క శిష్యుడు, అతనికి దేవతల మీద రీసెర్చ్ చేస్తూ చేస్తూ ఉంటే ఒక విచిత్రమైనటువంటి అనుభూతి వచ్చింది ఆయనకి. ఆయనకి ఏం అనుభూతి వచ్చింది అంటే, ఈ దేవతల గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఈ దేవతలన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నారు. మన యోగ విద్య కూడా అదే చెప్తుంది, దేవతలందరినీ కూడా మీరు బయట వెతుక్కోకండి, మన శరీరంలోనే వెతుక్కోండి అని. కొన్ని స్లైడ్స్ చూడండి, అదొద్దమ్మా శివుడిది చూపించి, ముందు శివ శివులు కనిపించింది. ఇదిగో ఇది మన బ్రెయిన్ యొక్క ఆకారం, ఇది శివుని యొక్క ఆకారం. శివలింగం మీద మనం నిరంతరం నీరు వేస్తూ ఉంటాం. ఎనాటమీ తెలుసున్న వాళ్ళకి చెట్టు బ్రెయిన్ చుట్టూ ఏం తిరుగుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఇంకా శివుణ్ణి వర్ణించేటటువంటి రూపాన్ని చూడండి నెక్స్ట్. ఇది గంగ, చంద్రుడు, జటాజూటము, మెడలో రుద్రాక్షమాల, కమండలము. ఇది మన శరీరంలో ఎలా ఉంటుందో చూడండి, త్రిశూలము. ఇదేంటి? వెంట్రికల్స్. మన శరీరంలో ఉండేటటువంటి శూన్య ప్రదేశము శివుడి యొక్క త్రిశూలము. నెక్స్ట్ చంద్రవంక, హైపోథాలమస్. నెక్స్ట్ రుద్రాక్షలు. ఏంటమ్మా ఇది? థర్డ్ అయ్యా, థర్డ్ అయ్యాగా పీనియల్ గ్లాండ్, థర్డ్ అయ్యా. అంటే శివ లింగాకృతి ప్లస్ శివుడి గురించి మన శాస్త్రాలలో వర్ణించినటువంటి యంత్రాలు, పరికరాలు, ఆభూషణాలు కూడా మన బ్రెయిన్ లో చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. వినాయకుడి గురించి చూడండి ఎలా చూపిస్తున్నాడు. ఇది మనం వినాయకుడి గురించి మనం చూసేటటువంటిది. నెక్స్ట్ షేప్ చూసుకోండి. వినాయకుడి యొక్క చెవులు చెరిబెల్లము. నెక్స్ట్ the face of the Ganesha corresponds to the palms. Brain lo undeyatundi bhagalu. Identity enta spashtanga undo chudandi. Trunk, medulla, next, అంతేనమ్మా, అంతే కదా, ఇంకా ఉన్నాయా? ఇదొద్దులే, ఇదక్కర్లే, ఉన్నాయిలే, ఇంకా చాలు అది. అంటే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఈ బుక్ లో ఇది ఏ బుక్ లోంచి చదివితే నేను తీశాను, టానీ నేడర్ యొక్క బుక్. అందులో ఆయన ఇంకొక విషయం చెప్పాడు, ఈ వేద మంత్రాలన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి అవయవములే. అంటే వేద మంత్రాల సౌండ్ క్రమక్రమంగా మన శరీరాల యొక్క అవయవాల ఆకృతి దాలుస్తుంది. అంటే ఆ ఈథరిక్ బాడీ సౌండ్ ద్వారా కంట్రోల్ అవుతుంది. దానికి మంత్ర జపం చాలా ఇంపార్టెంట్. గణేష మంత్రం చేస్తే ఇందాక ఆకృతి చూశారు కదా, బ్రెయిన్ డెవలప్ అవుతుంది. మొత్తము బ్రెయిన్ యొక్క సెరిబ్రం డెవలప్ అవ్వాలంటే శివలింగ ఆకృతి మీకు ఇంపార్టెంట్. అలాగా మహాలక్ష్మి గురించి, విష్ణు గురించి, దుర్గ గురించి, దుర్గ యొక్క చతుర్భుజాల గురించి ఆయన హ్యూమన్ ఫిజియాలజీ అండ్ వేదాస్ అని ఓ బుక్ రాశాడు. అది ఒక సీడీగా అవైలబుల్ మా దగ్గర. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూసుకోండి. అది ఎవరు ఇక్కడ ఉన్నారు? ఏది ఆవిడ మణి, ఆవిడని అడిగితే మీకు తెలుస్తుంది. ఇందాక నేను చూపించినటువంటి బొమ్మలు 130వ బొమ్మ చూపించాను నేను. ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి అక్కడ. బొమ్మలు మాత్రమే కాదు, ఆయన ఒక న్యూరాలజిస్ట్. ఇంచేత ఒక న్యూరాలజిస్ట్ యాంగిల్లో శరీరంలో జరిగేటటువంటివి, తల్లి గర్భంలోకి ఆ ఫీచర్స్ డెవలప్ అవుతున్న దగ్గర నుంచి ఇవంతా ఆయన డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. అనాటమీ అండ్ హ్యూమన్ ఫిజియాలజీ అండ్ డివైన్ గాడ్స్. ఆ పుస్తకాన్ని యాజ్ ఇట్ ఈజ్ మేము పైరేట్ చేసేసాం. అంతేత ఎందుకు పైరేట్ చేసామంటే ఆ పుస్తకం మాకు ఇక్కడ ఎక్కడ అవైలబుల్ గా దొరకలేదు. అమెరికాలో కూడా ట్రై చేశాం, దొరకలేదు. సరే, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని మీరు చదువుకోవచ్చు. మొత్తం పుస్తకం ఒక సిడీలో అవైలబుల్, దేహో దేవాలయ అది. అందులో చాలా స్పెసిఫిక్ గా ఆయన చెప్పింది ఏంటి అంటే, ఈథరిక్ బాడీ డెవలప్మెంట్ లో ఉపవాసానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో మంత్ర జపానికి కూడా అంత ప్రాధాన్యత ఉన్నది, సౌండ్కి కూడా అంత ప్రాధాన్యత ఉన్నది. అది మన ఋషులు అనుష్ఠాన పరంపరలాగా మంత్ర జపం మీరు ఇంతింత చేసుకోండి అనేటటువంటి దాని ద్వారా చెప్పుకుంటూ వచ్చారు. ఈ విషయం ఆయన కనిపెట్టినందుకు, అంటే మానవ శరీరానికి వేదాలకి సంబంధం ఉంది అని చెప్పినందుకు జర్మనీలో ఆయన్ని బంగారంతో తీశారు. ఇక్కడ వేదాల గురించి మనం వినము. నేను ఇంత చెప్పినా ఇంతవరకు ఎవడూ ఆ పుస్తకాలు చూడలేదు, వేదాలు చూడలేదు. అన్నిటికంటే చాలా ఇంట్రెస్టింగ్ ఒకటి, డాక్టర్స్ కి ముఖ్యంగా కార్డియాలజిస్ట్ కి అథర్వ వేదంలో విచిత్రమైనటువంటి సూక్తం ఉంది. ఆ ఎర్ర ముక్కుంటుంది ఏంటది, చిలుక. రామ చిలకి కనుక పచ్చిమిరపకాయ పెడితే హార్ట్ ట్రబుల్స్ తగ్గుతాయి. నేను చాలా మంది హార్ట్ పేషెంట్స్ కి ఆ మాట చెప్పాను, నేను బాబు రామచిలక పెంచుకోండి, పచ్చిమిరపకాయ దానికి రోజు పెట్టండి. వి లైక్ టు బి హార్ట్ పేషెంట్స్ బట్ వీ డోంట్ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ అని చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళ ఆచరణ చెప్పింది, ఇంతవరకు ఎవడోది ఆచరించలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను, మీరు ఆచరిస్తారో లేదో నాకు తెలియదు. ముఖ్యంగా డాక్టర్స్ కి నేను ఇచ్చేటటువంటి ఒక సలహా ఏంటి అంటే, యూ ఎక్స్పెరిమెంట్ ఇట్, యూ వోంట్ లూజ్ ఎనీథింగ్. కానీ క్యూర్ అయిందనుకోండి, యూ గెయిన్ ఎవ్రీథింగ్. మీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో వార్డులో ఏముంది, పంజరాలు పెట్టడమేగా, పేషెంట్ చేత ఓ పచ్చిమిరపకాయ తినిపించడం, చూడండి ఏమవుతుందో. ఇందాక మెంటల్ పేషెంట్స్ కి నేను చెప్పాను, నేను ఏం చెప్పాను, బాన్సాయి వాటికి నీళ్ళు ఇవ్వండి అని. ఏం కష్టమైందా అది? ఇట్లంటే ద టెక్నాలజీ గ్రో అవుతున్న కొద్దీ కూడా సాధనలు చాలా ఈజీ అయిపోతాయి. ఉపవాసం గురించి చెప్పింది అర్థమైందా? ఇక్కడ ఉపవాసం చేయండి, కడుపు మార్చుకోవటం కాదు, స్క్రీన్ దగ్గర నుంచి వచ్చేటటువంటి ఈ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, ఇక్కడ బ్లూ, ఇక్కడ ఎల్లో, ఇక్కడ గ్రీన్, ఈ మూడింటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. బ్లూ, ఎల్లో, గ్రీన్, దీనికి ఉపవాసం చేసుకోండి. ఇంకా ఏం చేసుకోవచ్చు, స్క్రీన్ నుంచి కేంద్రం నుంచి వచ్చేటటువంటి రోజ్ కలర్ మొత్తము మన నర్వస్ సిస్టమ్ కి వెళ్తోంది అనేటటువంటి భావన చేసుకోండి. ముఖ్యంగా ప్రాణిక్ హీలర్స్ వాళ్ళు ఈ కలర్స్ ని కూడా ఉపయోగించగలిగితే ఇంకా మీకు మంచి ఫలితాలు వస్తాయి. రెండోది ఏం చెప్తున్నాను, ఈ తత్వశుద్ధికి ఈ తత్వాలు ఉన్నాయి కదా, పృథ్వీతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, మనస్సు, బుద్ధి. ఈ తత్వాలన్నిటినీ కూడా కరెక్ట్ గా మీకు డెవలప్ చేయగలిగేటటువంటి శక్తి గాయత్రి మంత్రానికి ఉంది. ఐకే టైమిని రాసినటువంటి గాయత్రి దాంట్లో చాలా బాగా దీని వివేచన ఇచ్చాడు ఆయన ఎలా చేసుకోవాలని. కానీ మంత్ర జపం చేస్తే మంచిది అంటే సరిపోదు, మీరు కనీసము రోజుకి 1000 సార్లైనా గాయత్రి మంత్రాన్ని చేస్తే తప్ప ఈ వైబ్రేషన్స్ ఇక్కడ వరకు వెళ్ళవు. 1000 అనేటటువంటి సంఖ్య ఎందుకు అంటే సహస్రారానికి సంబంధించింది. అది కరెక్ట్ అయిపోతే ఇవన్నీ ఆటోమేటిక్ గా కరెక్ట్ అవుతాయి. సత్వశుద్ధికి గాయత్రి మంత్రం చేసుకోవటమే కాకుండా యజ్ఞము అనేటటువంటిది చాలా అవసరం. ఫ్రాన్స్ లో ఈ ఫీవర్స్ అవి బాగా చెలరేగిపోయినప్పుడు వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు, పంచదారని మండుతో ఉన్నటువంటి సన్నిధుల్లో వేశారు, ఫీవర్స్ కంట్రోల్ అయిపోయాయి. ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు నేను చాలా మంది డాక్టర్లకి వాళ్ళకి చెప్పాను, చేసి చూడండి అయ్యా బాబు, వాట్ విల్ యూ లూజ్? ఈ డెంగ్యూ ఫీవర్ ఉన్నటువంటి వార్డులో బయట ఎక్కడో మీరు 4 చిటికలు మంట చేసి 1 స్పూన్ పంచదార నెత్తి వేసేయండి, ఏమైందేదో, మరి అదంతా చెయ్యం కదా. కానీ ఆ MDDM టానీ నేడర్ వేదాల గురించి చెప్తే విదేశీయులేమో బంగారంతో తూచారు, ఇక్కడ చెప్తే నువ్వు మాట్లాడుకు దాని గురించి. కానీ మాట్లాడాలిగా మనం. అంచేత ఈ క్లాసెస్ లో నా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సబ్జెక్ట్ గురించి చెప్పటం కాదు, సబ్జెక్ట్ మీద మీరు స్టడీ చేయగలిగేటటువంటి గ్రూప్ ని మనం తయారు చేసుకోగలిగితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ ఇవంతా టానీ నేడరు వాళ్లే చెప్పారా? కాదు, బ్రదర్హుడ్ ఆఫ్ ఏంజల్స్ అండ్ మెన్ అని ఒక సిరీస్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి థియోసాఫికల్ సొసైటీలో, చాలా మంది దాన్ని చదవరు. ఇది కాక జాఫ్రే హడ్సన్ ఒక పుస్తకం రాశారు, కింగ్డమ్ ఆఫ్ గాడ్స్ అని,